దేవుని వాక్యం వదుకొద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడలేకన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన మీ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినానికి కర్త మీరు అని ఒప్పుకుంటూ, మీరు ఎలోహిం గాడ్ అని, సృష్టికర్తవైన దేవుడు అని, ప్రభువా మీ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటూ, మీ ఔన్నత్యానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేక దినం, ప్రతిష్ఠిత దినం 17వ తేదీని బట్టి మీకు వందనాలు. ఈ దినమందు నాయన విజయవాడలో మా ప్రియులు ఫైర్ సహవాస్ యొక్క తృతీయ వార్షికోత్సవం కొరకు, ఎస్పీఎఫ్ సహవాస్ యొక్క ప్రథమ వార్షికోత్సవం కొరకు, ఏపీడిఆర్డిఏ మొదటి ఆత్మీయ కలయిక కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ దిన ముందు కూడా ఈ ఉదయాన్నే మరొకసారి మీ పాదాలు పట్టుకున్నాం. వారిని కట్టింది మీరు, వారిని బలపరచడానికి ఇష్టపడుతుంది మీరు. నాయన నీ వైపు చూస్తూ మీరు వారిని బలపరచమని, స్థిరపరచమని, విస్తరింప చేయమని నాయన ఈ దిన ముందు వారిని దర్శించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా ఈ ఉదయకాలం నాయన నీ సన్నిధిలో సమకూడిన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలోకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న మా ప్రియులు ఓడిఎఫ్ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా చదవబడ్డ లేఖన భాగం అర్థమవునట్లుగా సహాయం చేయండి. మా ప్రభువు మీకు అందిన సమయాన్ని ఆశీర్వాదకరంగా, ముందున్న బలారాధన సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన వారందరి కొరకే స్తోత్ర. మీ ఏర్పాట్లో ఉన్నవారు రావడానికి, మేలు పొందడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదివిన ఈ వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఆయన అధికారాన్ని మాట్లాడుతున్నారు. ఆయన ఆజ్ఞాపూర్వకంగా మనం ఏం చేయాలో కూడా మాట్లాడుతున్నారు. దీన్ని మనం ఆల్రెడీ ఎరుగుదు, ఆయన చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, గ్రేట్ కమిషన్ అంటాం. గ్రేట్ కమిషన్, ఈ కమిషన్ అన్నమాట ఎక్కువగా గవర్నమెంట్లో వింటాం. కొన్ని కమిషన్స్ ని ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. సో కమిషన్స్ అన్నవి సెక్యులర్ వరల్డ్ మనం వింటున్నాం. అయితే మిగతా కమిషన్స్ వేరు, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన కమిషన్ వేరు, మిగతా వారి అధికారం వేరు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం వేరు. హైకోర్టు ఉత్తర్వులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహితం తలొగ్గుతుంది. రాజ్యాంగం ఇచ్చిన అధికారం అది. రాజుకు ఆజ్ఞాపిస్తే తప్పకుండా ఆ కింద ఉన్న వారందరూ కూడా రాజుకు శిరసు ఉంచుతారు. ఏ ఆజ్ఞ రాజు జారీ చేస్తే ఆ ఆజ్ఞకు అమలు చేయడానికి ఖచ్చితంగా కింద ఉన్న వాళ్ళందరూ సైన్యాధిపతి మంత్రులు అందరూ లోబడతారు. ఇక్కడ చదవబడ్డ వాక్య భాగం అదే పరిభాష. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా మాట్లాడిన మాట, నేను పరలోకమందును భూమి మీద సర్వాధికారిని. ఐ హావ్ అథారిటీ ఇన్ ద హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ముల్లోకాల మీద అధికారం కలిగిన ప్రభు, సర్వలోకం మీద అధికారం కలిగిన ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో మనకు అర్థమైతే మనం ఆయన నోటి మాటకి ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలో, విధేయత చూపించాలో, ఆగమేఘాల మీద పరిగెట్టాలో, ఆయన సంతోష పెట్టాలో, ఆయన చెప్పిన పనికి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన విధేయత చూపించాలో మనకు అర్థమవుతుంది. లోకంలో ప్రభుత్వాలకు జారీ చేసే జీవులకు, ప్రభుత్వాల యొక్క ఆర్డర్స్ కి, గవర్నమెంట్ ఆర్డర్స్ కి, లోకంలో న్యాయస్థానాలు జారీ చేసే తీర్పులకి ఖచ్చితంగా ఒక అధికారం ఉంది, విలువ ఉంది. దానికి అందరూ లోబడ్డం మనం చూస్తున్నాం. నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబుల్ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు. ఈ మాటల్లో నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, కాపాడుతాను, గొప్ప చేస్తాను, హెచ్చిస్తాను, నువ్వు అడిగిందల్లా ఇస్తాను, నీ హృదయవాంఛలు తీరుస్తాను, అవి మాత్రమే లేవు. ఈ ఈ బైబిల్ గ్రంథం ప్రధానంగా ఆజ్ఞలున్నాయి. నువ్వు చేయాల్సిన పనులున్నాయి, లోబడాల్సిన విషయాలున్నాయి, విధేయత చూపించాల్సిన విషయాలున్నాయి. కాబట్టి దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు సీనాయి పర్వతం మీద మోషేకి రాసిచ్చాడు 10 ఆజ్ఞలు. మనం ఎరుగుదు నిర్గమకాండ 20వ అధ్యాయం. 10 ఆజ్ఞలు అంటే అర్థం ఏంటంటే, గాడ్ వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ మ్యాన్. దేవుడు మానవుడు చేయాల్సినది కొన్ని మ్యాండేట్స్ నియమించాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నాకు ఇలాగుంటే ఇష్టం, ఇలాగుంటే కష్టం, నువ్వు ఇవి మార్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. భక్తి జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం దేవుణ్ణి వాడుకోవడం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకొని ఆయనకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండడానికి ట్రై చేస్తూ ఆయన మనసులో స్థానం సంపాదించటం, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం, ఆయన దృష్టిలో పడటం, ఆయన ఇంప్రెస్ చేయటం, స్వామి భక్తిని చాటుకోవటం, వేరే విధేయతను చాటుకోవటం. అయ్యా కాస్త నన్ను చూడు, నాకు నువ్వంటే ఎంత పిచ్చి అంటే నువ్వేం చెప్పావో అదే చేస్తున్నాను, నన్ను కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకో అని. మొత్తానికి ఆయన ఆయన ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రాకులాడ్డం. ఎందుకు విచిత్రంగా మనకి బైబిల్ ఎట్లా అర్థమైందంటే, నువ్వేం చేయాల్సిన పని లేదు, అంతా దేవుడు చేస్తాడు, నువ్వే మారాల్సిన పని లేదు, దేవుడే నీకోసం ఎలిమిట్లను దిగొస్తాడు, నువ్వేమి దిద్దుబాటు చేసుకోవాల్సిన పని లేదు, ఎలాగున్నావు అలాగుంటే చాలు. దయచేసి 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 బైబిల్ చదివితే మనకు అలా బైబిల్ కనబడదు, బైబిల్ అలా కనబడదు. సువార్తల ప్రారంభ మాటలు ఎలా ఉంటాయంటే, సువార్తల ప్రారంభ మాటలు ఎలా ఉంటాయంటే, మనం మత్తయి సువార్త చివరి మాటలు చదువుకున్నాం, చివరి మాటలు చదువుకున్నాం. ఏమని చదువుకుంటున్నామంటే, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది, కాబట్టి నేను చెప్తున్నాను మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి బాప్తీసం ఇచ్చి నేను ఎలా ఉండమని చెప్పానో అలా ఉండాలని చెప్పి ఆజ్ఞాపించండి, బోధించండి, నేర్పించండి. ఇక్కడ ఆయన మన కోసం చేస్తానంటున్న మాటలు ఏమున్నాయి? మన కోసం ఆయన చేస్తానంటున్న మాటలు ఏమి లేవు. ఆయన అంటున్నాడు, నేను సర్వాధికారిని, నేను సర్వాధికారిని, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నాకు ఇలా ఉండాలి, అలా ఉండడానికి నువ్వు ఖచ్చితంగా మారు. అది ఈ ఆజ్ఞలో మనకు అనిపించామన్నమాట, ఆజ్ఞలో మనకు అనిపించామన్నమాట. ఎందుకో ఆశీర్వాదాలు కనబడుతున్న బైబిల్లో ఆజ్ఞలు కనబడడం లేదు, ఆశీర్వాదాలు ఎక్కువ కనబడుతున్నాయి, ఆజ్ఞలు కనబడడం లేదు. కానీ నేను అంటాను, ఆశీర్వాదాలు తర్వాత, ముందు ఆజ్ఞలు పాటించాలి. అలా పాటించినోడికి ఆశీర్వాదాలు తర్వాత. ముందు పని చేయాలి, తర్వాత జీతం వస్తుంది. ముందు మాట వినాలి, తర్వాత దీవెన్లు వస్తాయి. ముందు చేయాల్సినవి పక్కకు పోయే, ముందు చేయాల్సినవి పక్కకు పోయే. ఎగ్జాంపుల్కి ఇట్లా అంటాను, రాత్రి అంతా క్యాలెండర్ డిజైన్లు పనిచేసాం, క్యాలెండర్స్ న్యూ ఇయర్ అనేసరి క్యాలెండర్లు మనం చాలా చాలా క్యాలెండర్లు వస్తాయి కదా, ఏ క్యాలెండర్ని శాంపుల్కి తీసుకోండి, తీసుకొని ఇందులో ఆజ్ఞలు ఉన్నాయా, ఆశీర్వాదాలు ఉన్నాయంటే అబ్బే ఆజ్ఞలేముండవు, ఆజ్ఞలేముండవు, అన్ని ఆశీర్వాదాలే, అన్ని ఆశీర్వాదాలే. మోసపోతున్నాం. నేను విమర్శన దృక్పథంతో మాట్లాడుతున్నాను కాకుండా, పని మనం ముందు మనం పని చేయాలి, ముందు మన మాట వినాలి, ముందు మన బాధ్యతలు ఏంటో మనకు అర్థం కావాలి. ఇది సువార్తలో చివరి మాట చదివామండి. సువార్తల్లో ప్రారంభ మాటలు చదవడానికి ఇష్టపడుతున్నాను. రండి, మత్తయి సువార్త ప్రారంభ మాటలు చదువుదాం. ప్రారంభ మాటలు చదువుదాం, 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు జననం కోసం మాట్లాడే మాటలు. ఆయనకు ముందు వచ్చే దూత బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి పరిచయ మాటలు, వాళ్ళు పుట్టుక, వాళ్ళు పుట్టడానికి ముందు జరిగిన విచిత్రమైన సంగతుల్లో. కొత్త నిబంధన గ్రంథం మలాఖీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత ప్రారంభమైంది. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. 400 సంవత్సరాల పాటు ప్రవక్త లేడు, దైవోక్తి లేదు, దేవుడు మాట్లాడు మానేశాడు, కంప్లీట్ గా సైలెంట్ పీరియడ్. ఏమైపోయిందంటే ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ప్రవక్త అయిన బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా. ఏమంటాడు? 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములందు బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి పరలోకరాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇది ఆశీర్వాదమా ఆజ్ఞనా? ఆశీర్వాదం కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ. పరలోకపు రాజ్యం సమీపించింది, అందులో నువ్వు వెళ్ళకపోతే మాత్రం నీ జీవితం ఘోరం, నరకం, తీర్పు, శిక్ష. కింద ఆ మాటలే మాట్లాడతాడు ఆయన, కింద ఆ మాటలే మాట్లాడతాడు. 7వ వచనంలో సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నడకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో. మారకపోతే ఉగ్రత, మారకపోతే ఉగ్రత. 12వ వచనంలో ఆ మాట అంటాడు. 10వ వచనంలో ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉంది, మంచి ఫలము ఫలింపన ప్రతి చెట్టు నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. 12వ వచనం ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేస్తాడు, గోధుమను కుట్టులో వేస్తాడు, ఆ పొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తాడు, కాల్చేస్తాడు. జస్ట్ మీరు 3వ అధ్యాయంలో యోహాన్ ఏం చెప్తున్నాడు, మనల్ని ఏమైనా చేయమంటున్నాడా? ఏమి చేయాల్సిన పని లేదు, మీరు అట్లానే ఉండండి, ఉన్న ఫలంగా ఉండండి, ఏమీ మార్చుకోవద్దు, ఏమి నేర్చుకోవద్దు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి నాకు వర్తమానం పంపించాడు. నో, అలా లేదు, అలా లేదు. మీ తీరు బాగోలేదు, మీ బ్రతుకులు బాగోలేదు, మీ వాలకం బాగలేదు, మీ ప్రాధాన్యతలు బాగలేదు, మారండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని అంగీకరించండి. వాళ్ళకి అర్థమైంది, ఏం చేస్తున్నారట, ఏం చేస్తున్నారట. 7వ వచనం 6వ వచనం కూడా 5వ వచనంలోంచి అందరు వచ్చారు. 5వ వచనం ఆ సమయమున యెరూషలేము వారు, యూదయ వారందరూ, యోర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్ధాన్ నదిలో బాప్తిసం పొందుచుండిరి. ఒకటే, మేము పాపులో మేము మారుతున్నాము, ఒప్పుకుంటున్నాము. 2, ఇదిగో బాప్తిసం తీసుకోమన్నా తీసేసుకుంటున్నాము. అసలుకి బాప్తిసం ఇచ్చి యోహాన మాటలకి ఎంతమంది గజగజ వణుకుతూ వచ్చి మారుతున్నారు, మారుతున్నారు. దాన్ని మనం చూస్తాం. ఇక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుని స్టార్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుని ఈయనేమంటాడు, ఈయనేమంటాడు 17, అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఈయన అదే అంటున్నాడు, ఆశీర్వాదాల కోసం మాట్లాడడంలా ఆజ్ఞాపిస్తున్నాడు, మారండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి, సువార్తను అంగీకరించండి. ఈ మతయి సువార్త చివరి మాట మనం ఏం చేయాలో చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి, బాప్తిస్మ ఇవ్వండి, బోధించండి, నేర్పించండి. మనం చేయాల్సిన పని చెప్పాడు. మతయి సువార్త ప్రారంభ వచనంలో యోహాను పనిచేస్తున్నాడు. ఏం పని, ఏం పని చేస్తున్నాడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని అంగీకరించండి, లేకపోతే చస్తే నరకానికి పోతారు, అగ్నిలో కాల్చివేయబడతారు, జాగ్రత్త. అది ఆయన పని. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయసు రాగానే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు. వయసు వచ్చింది, పరుగు పరుగు పరుగును బాప్తిసం యోహాను దగ్గరికి వచ్చాడు. ముంచు నన్ను అన్నాడు, అయ్యా నేనెవరిని ముంచడానికంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, ముంచే బాబు అని చెప్పి ఆ చేత బాప్తిసం తీసుకున్నాడు. ఈయన స్టార్ట్ చేసేసాడు. ఏం పని చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మనుషులను కలుస్తున్నాడు, మారండి అంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసింది అంటున్నాడు, అద్భుతమైన బోధలు చేస్తున్నాడు. ఇదే పని, ఇదే పని. జస్ట్ మీరు ఒకవేళ ఈ 4 సువార్తలు ఏదైనా సువార్త తీసుకొని అసలు ఏం చేశారు మనుషులు? ఏం చేశారు ప్రవక్తలు? ఏం చేశారు యోహాన్? ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు? వీళ్ళందరూ ఏం పని చేశారు భూమి మీద? ఏం బిజినెస్ చేశారు? ఏంటి ప్రయారిటీ అంటే? దేనికోసం బ్రతికారు? మనకి చాలా స్పష్టంగా కనిపించేది ఏంటి అంటే పరిగెట్టారు. పరిగెట్టారు దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడానిక, పేరు సంపాదించుకోవడానిక, ఆస్తులు సమకూర్చుకోవడానిక. దేనికోసం పరిగెట్టారు? ఉపద్రవం వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది, మరణదినం దగ్గరకు వస్తుంది, మనం త్వరగా మారి వెళ్ళకపోతే మాత్రం ఈలోగా మారు మనసు లేకుండా చేస్తే నరకానికి పోతారని ఆ వార్త పరిగెడుతూ 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 ప్రకటించారు ప్రకటించారు. ఈరోజు మనం, నేనేం చెప్పడం ట్రై చేస్తున్నానంటే, మనం కూడా పరిగెడుతున్నాం. మనమేమీ ఖాళీగా కూర్చోలేదు. మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాం. మనం దేనికోసం పరిగెడుతున్నాం? వాళ్ళు దేనికోసం పరిగెట్టారు? మనం కూడా పనిచేస్తున్నాం. సరే, వాళ్ళు దేనికోసం పనిచేశారు? బైబిల్లో ఉన్న భక్తులు. మనం దేనికోసం పనిచేస్తున్నాం? వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? మనం ఏం సంపాదించుకుంటున్నాం? దయచేసి బైబిల్ చదివేది అలాగే మనం బ్రతకడానికి, అలాగే మన జీవితాలు మార్చుకోవడానికి, అలాగే మన జీవితాలు మార్చుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు 4వ అధ్యాయంలో ఏం చేశాడంటే, 18వ వచనం, 17వ వచనంలో ఆయన బోధ, 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ పేతురు యోహాన్ దగ్గరికి వచ్చాడు. పేతురు యోహాన్ దగ్గరికి వచ్చేసరికి పేతురు యోహాన్ ఏం చేస్తున్నారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 4వ అధ్యాయం 18, యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రియా అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేట చూచాను. వారి జాలలు పని చేసుకుంటున్నారు, కష్టపడి పని చేసుకుంటున్నారు, సముద్రం మీద పని చేసుకుంటున్నారు. ఖాళీగా లేదు, వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. నేను అంటాను, యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళ పని పాడు చేయడానికి అంటే, అట్లానే ఉంది ఈ పని. వచ్చిన వాళ్ళ పని పాడు చేయడానికి వచ్చినట్టుగానే ఉంది. మామూలుగా అయితే మన లెక్క ప్రకారం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేయాలి. బాగుండే. మనం కూడా ఏమన్నా ఎలాంటి అప్లికేషన్ తీసుకోవచ్చు అంటే, యేసు నీ వ్యాపారాన్ని వృద్ధిపరుస్తాడు, యేసు నీ చేతి పని దీవిస్తాడు అని మనం అనుకునేవారు. ఆహా, ఏం చేశాడంటే, వచ్చాడు. వచ్చి ఏమంటాడు ఆయన? 9వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేతునని వారితో చెప్పను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, అదేంటది, యేసుక్రీస్తు ప్రభు వస్తే బిజినెస్ డెవలప్ అవడానికి బదులు దివాలా తీసింది, దివాలా తీసింది. అలా అనుకుందామా? ఆయన మార్చాడు, మైండ్ సెట్ మార్చాడు. బాబు, మీరు చేస్తున్న పనులు చేపను పట్టే పని, నేను మీతో చేయించాలనుకుంటున్న పని మనుషులు పట్టే పని. ఒక ఆయన ఇలాగా అన్నాడు, చేపలు పట్టే పనిని మానిపించి మనుషులు పట్టే పని చేయించడాన్ని ఎట్లా తీసుకుందాము? అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ కాదా? ఒకవేళ వాళ్ళకి ఏమర్థమైందంటే, వాళ్ళకి డెవలప్మెంట్ లాగా అనిపించింది, వెంటనే యాక్సెప్ట్ చేసేశారు. ఒక ఆయన ఇలాగా అన్నాడు, బాబు చేపలు పట్టే పని అంటే నువ్వేమనుకున్నావంటే, బతికున్న చేపల్ని చంపుకు తినే పని, బతుకున్న చేపల్ని మనుషులకి అమ్మి చంపుతాం, చంపి అమ్ముతాం, అది బతుకున్న వాడిని చంపే పని. మనుషులు పట్టే పని పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని బతికించే పని, రక్షించే పని, పరలోకానికి నడిపించే పని. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వస్తే ఏం జరిగిందో అర్థం కావాలంటే, లూకా సువార్త 5వ అధ్యాయం చదవాలి.
లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. పేతురు అంద్రేయ వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. పేతురు దోనిలో యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. చుట్టూ జనం ఉన్నారు. వాళ్ళకు బోధ చేశాడు. వాళ్ళు విన్నారు. ఏం బోధ చేశాడో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు దోని లోతుకి నడిపించు. ఇదిగో కుడి వైపును వలై. అయ్యా రాత్రి అంతా చేశాం. ఇప్పుడు తెల్లారిపోయింది. ఎండ వచ్చేసింది. ఎండకి చేపల నడికి వెళ్ళిపోతే టైం మారిపోయిందని చెప్పి మేమే మళ్ళా ఈవినింగ్ ఏదో చేద్దామని చెప్పి పెట్టిబడి సర్దేసుకుంటున్నాం. నువ్వు మళ్ళా వలయమంటున్నావు. సరే ఎందుకో నీ మాట వింటున్నాను వేస్తున్నాను అని వలేసాడు. చేపలు విస్తారంగా పడ్డాయి. లాగలేకపోతున్నారు. పక్క దోణిలు రమ్మన్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ వేళ కలిశారు. రెండు దోణిలు మునిగిపోయినట్లుగా చేపలు నింపేశారు. పేతురికి బలు వెలిగింది. ఏం బలు వెలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏదో ఉంది. రాత్రి అంతా కష్టపడితే ఏమి పడలేదు. ఆయన చెప్పాడు ఇంత బాగా చేపలు పడ్డాయి, ఇంకేమైనా చెప్తే చేద్దామంటే ఆయన అన్నాడు పేతురు చేపలు పట్టడం నేను వచ్చి పట్టమంటే నువ్వు పడితే ఎంత పడ్డాయో నీకు అర్థమైంది కదా. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులు పట్టేవాడిగా చేస్తాను, నాతో వస్తావా అన్నాడు. వదిలేశాడు, వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఫలంగా నువ్వేం పని చేస్తున్నావో ఆ పనులు దీవించేవాడిగా కనబడటానికి బదులు అంతకంటే శ్రేష్టమైన పని చేయించడానికి మన పని పాడు చేసేవాళ్ళ ఉన్నాడు. మన మాటలో మాట్లాడితే యేసుక్రీస్తు ఖచ్చితంగా మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని అంగీకరించండి. మారు మనసు అన్న మాట దగ్గర అన్నీ మారాలి. పనులు మారుతాయి, ఉద్దేశం మారుతుంది, ఆంబిషన్స్ మారుతాయి, చూసే దృక్పథం మారుతుంది. మారి తీరాల్సిందే. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం వాక్యాన్ని. వాక్యంగా అర్థం చేసుకుందాం. కానీ నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి సగటు క్రైస్తవుడికి పని చెప్పాడు. ఆంధ్రాలో అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ది పెద్ద అజెండా ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాలి. చాలా మంది పిల్లలు పని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం అంటే పనే కదా. ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి కంపెనీలు పెట్టాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి, ఏదో రకంగా పని చెప్పాలి. పని చెప్తే వారు జీతాలు వస్తే హ్యాపీగా ఉంటారు. పని ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు పని చెప్తున్నాడు. పిలిచి మరలా పని చెప్తున్నాడు. అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, పని చేయండి అంటున్నాడు. ఏం పని? డబ్బులు సంపాదించే పని కోసం మనకు తెలుసు, పరలోకాన్ని సంపాదించే పని, మోక్షాన్ని సంపాదించే పని. మనం పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో చెప్పాడు. లోకం రక్షించబడాలంటే ఏం పని చేయాలో చెప్పాడు. నా కీలకమైన ప్రశ్న ఏంటంటే నువ్వు ఆ పని చేస్తున్నావా లేదా? నీ ఆత్మను రక్షించే పని, నీ ద్వారా కొన్ని ఆత్మను రక్షించబడే పని, ఉగ్రతను తప్పించుకునే పని, రక్షణ కార్యం, ఆత్మల సంపాదన, సువార్త వ్యాప్తి, సంఘాలు కట్టబడ్డం, ఆ పని చేస్తున్నావా? అందుకోసమే ఈ ఉదయకాల ఆరాధనలు, అందుకొరకే ఈ వార్షికోత్సవాలు, అందుకొరకే ఉదయం మధ్యాహ్నం సాయంకాల ఆరాధనలు, విజ్ఞాపన ప్రార్థనలు, అన్ని ఇప్పుడు మనం
బల్లారాధనలోకి వెళ్ళబోతున్నాయి కదా.
బల్లారాధన దగ్గర ఒక మాట నేను కీలకంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపెడతాను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను చేయండి అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం చెప్తాడు, ఏం చేయమన్నాడు, ఎందుకు వచ్చాడు, మరలా ఎందుకు వస్తున్నాడు, నాకెందుకు జీవితాన్ని ఇచ్చాడు, నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, నన్ను ఎందుకు కూర్చోబెట్టాడు, నేను ఏం చేయాలి, ఏం చేస్తున్నాను. అవి ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చెప్పాలి, ప్రకటించాలి, బోధించాలి, మరణాన్ని బోధించాలి. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ప్రకటించాలి. సువార్త ఎందుకు సువార్త ప్రకటించాలి? వై ఇట్ ఈజ్ గుడ్ న్యూస్. ఎందుకు ఇది సువార్త అయింది? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి నోటుకు ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాం కదా, నాకెందుకు వచ్చిందిలే అని మనం ప్లాస్టర్ చేసుకుని కూర్చున్నాం. ఏ పనన్నా చేయి, మాకు అభ్యంతరం లేదు, కానీ సువార్త ప్రకటిస్తే మాత్రం కుదరదు, ఒప్పుకో. అరే ఏ పని చేసినా నీకు అభ్యంతరం లేదు, ఎందుకు సువార్త దగ్గర నీకు అభ్యంతరం వస్తుందంటే ఈ ఒక్క పనే సాతాను పంపు ముంచేది, ఈ ఒక్క పనే పాతాళాన్ని కొల్లగొట్టేది, ఈ ఒక్క పనే పరలోకాన్ని నింపేసేది, ఈ ఒక్క పనే మనిషిని నరకం నుంచి నిత్యత్వానికి నడిపించేది. ఆ ఒక్క పని తప్ప మిగతా ఏ పనన చేసుకో, ఆ ఒక్కటి మాత్రం చేయొద్దు, ఆ ఒక్కటి మాత్రం చేయొద్దు. ప్యూన్ ఉద్యోగం సంతోషంగా చేస్తాం, దానికైనా రెడీ, వద్దు అన్నా చేస్తాం, రోజు చేస్తాం. వండుకు తినే పనులు, వంటలు తోముకునే పనులు, బట్టలు తుక్కునే పనులు, ఖాళీ ఎందుకు ఉంటాం? ఏదో పని చేస్తూ ఉంటాం. బాబు అసలైన పని చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి ఏం పని మీద వచ్చాడు? లూకా 19:10, నశించిన దానిని వెదికి రక్షించడానికి అందుకోసమే వచ్చాడు. 4:43 లూకా సువార్త, నేను ఇతర పట్టణాలలో రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్దాం, ఇందుకోసమే వచ్చాను. మత్తయి సువార్త 1:21, మనుషులను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపాన్ని రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడ మనకు అర్థమైతే, సువార్త సందేశం మనకు అర్థమైతే, సువార్త ప్రకటించడం వల్ల వినేవాడికి ఏం కలుగుతుందో అర్థమైతే, సువార్త అర్థం కాకపోతే ఏం నష్టపోతాడో మనకు అర్థమైతే, సువార్తకి ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయో మనకు అర్థమైతే, మనం ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని మెథడ్ అన్నా మార్చుకుంటాం. పని మాత్రం మానం, మెథడ్ మార్చుకుంటాం. చేసేది చేసేది, చెప్పేది చెప్పేది, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ దాని ఇంపార్టెన్స్ అర్థం కావాలి. అందుకే మత్తయి సువార్త 28:19 ఏంటంటే, గ్రేట్ కమిషన్, దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ బై ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ ద కింగ్స్. పరలోకమందు భూమి మీద నాకు అధికారం ఉంది, నేను చెప్తున్నాను, సర్వాధికారిని చెప్తున్నాను, నీతో చెప్తున్నాను, ఈ పని చేయమని చెప్తున్నాను, చేసిరా నా దగ్గరికి అన్నాడు. అది చేయకుండా ఒట్టి చేతులతో వెళ్ళి ఎలా నిలబడతాం ఆయన దగ్గర? ఆయన చెప్పిన పని చేయకుండా, గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా, 3 పూట్ల చక్కగా తిని లోకంలో 60 సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో భూమి మీద హ్యాపీగా బ్రతుకొచ్చేసానంటే ఎట్లా ఉంటుంది?
పనికి మాలోడ సోంబేరి సోమరబోతు అదే కదా తిట్టేదే ఆయన అపనమ్మకస్తుడా కొంచెం బైబిల్లో తిట్లు గాంధికంగా ఉంటాయి వాడికి భాషలు తిడితే మనం తట్టుకోలేం ఏడు దేవుడు ఎట్లా తిడతాడని తిడతాడు అలాగే తిట్టాడు పొగడతలే కాదు తిట్లు ఉన్నాయి ఆశీర్వాదాలకైతే శాపాలు ఉన్నాయి పరలోకమే కాదు నరకం కూడా ఉంది ఒక దేవుడి దగ్గర నుంచి ఆ రెండూ వచ్చాయి కాబట్టి నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే అసలైన పని చేస్తున్నావా లేదా అసలైన పని చేస్తున్నావా లేదా అసలైన పని ఏంటంటే మనుషులను బట్టే పని సువార్త ప్రకటన బాప్తిస్మాలు ఇవ్వటం దేవుని రాజ్యంలోకి నడిపించటం బోధించటం గ్రేట్ కమిషన్ దాన్ని మనం నాలుగు సువార్తల్లో చూస్తాం మార్కు సువార్త 16:15 అంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళి వెళ్ళి ఏం చేయాలి సువార్త ప్రకటించండి మనం భూమి మీదకి ఎందుకోసం వచ్చాం ఇదిగో ఈ పని చేయడానికి వచ్చాం అసలైన పని తప్ప అన్ని పనులు చేస్తున్నాం ఏం బాబు అసలైన పని ఎందుకు చేయట్లేదు అంటే మిగతా ఏం చేసినా పర్లేదు అంటున్నాడు కానీ అదొక్కటి చేయొద్దు అంటున్నాడండి కాబట్టి మానేస్తున్నాం అని చెప్తాం ఆయన దగ్గరికి వెళ్ళి అని ఏ పని చేసినా నాకు ఇబ్బంది లేదు కానీ ఇవి ఒక్కటి చేయొద్దు అంటున్నాడు కానీ ఆగిపోయామంటావా కొరింథీయులకు రాసిన 2:4 మొదటి వచనం నుంచి మాట్లాడతాడు పౌలు మొదటి వచనం నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పరిచర్య పొందినందున మాకు పరిచర్య దేవుడిచ్చాడు మేము ఈ పరిచర్య పొందామట ఏంటి ఆ పరిచర్య 2వ వచనం కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యాన్ని వంచనగా బోధించుకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనచ్చు ఏం చేస్తున్నారట ఏం పని చేస్తున్నారు దేవుని వాక్యాన్ని బోధించటం సత్యాన్ని ప్రత్యక్షపరచటం దాని 3వ వచనం అన్నాడు మా సువార్త మేము చేస్తున్న పని సువార్త పని అంటాడు పౌలు ఏమైంది 3వ వచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడలా నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది మేం చేస్తున్నాం కానీ వాళ్ళకి అర్థం కావట్లే మేం చెప్తున్నాం కానీ వాళ్ళు వింటాలా మేం చెప్తున్నాం కానీ వాళ్ళు అంగీకరించట్లేదు ఎందుకో ఇది ఇంకా వాళ్ళకి మిస్టరీగానే ఉందన్నాడు ఎందుకట 4వ వచనం దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడు అబ్బా అది మోసం ఒకటే నువ్వు చెప్పొద్దు అంటాడు మన ముందే బెదిరిపోయి నోరు మూసుకొని కూర్చుంటాం 2 నువ్వు చెప్తే చెప్పు కానీ మీరు వినొద్దు అంటాడట వాళ్ళు అసలు వినరట మిగతా ఏదన్నా చేసుకో ఇది ఒక్కటి చేయదు ఇదే కొంపల ముంచే పని సువార్త పని యేసయ్య వచ్చాడు మన పాపాల కోసం చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీ పాపాల క్షమాపణ దొరుకుతుంది అంతకంటే ఘోరమైన మాట సాతానికి ఇంకోటి ఉండదు ఆపు అది తప్పింకేమైనా చెప్పు అసలుకి నా పనే అందరినీ గుడ్డితనంలో కూర్చోబెట్టి నాతో పాటు నరకాన్ని తీసుకెళ్దామని నరకాన్ని తప్పించుకునే మార్గం నువ్వు చెప్పావంటే పరలోకానికి వెళ్ళే మార్గం నువ్వు చెప్పావంటే మాత్రం నా బిజినెస్ అంతా పాడైపోతుంది ఆ తప్పింకేమైనా చెప్పు మనం చెప్పకుండా ఆపుతారట లేకపోతే వాళ్ళు వినకుండా ఆపుతారట గుడ్డితనం కలిగజేస్తారట గుడ్డితనం కలిగజేస్తారట కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మనం ఈ పని చేస్తున్నామా లేదా అందుకే సువార్త కొరకు సింపుల్ గా 4 మాటలు చెప్పింది నేను ఇది చేయాల్సిందే చేసి తీరాల్సిందే
ఇది మన సువార్త పని పక్కన పెట్టామంటే మాత్రం సాతాను గెలుస్తాడు, మనం ఓడిపోతాం, లోకం నశించిపోతాడు. అంతే, ఇది దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అందుకే సువార్తను అర్థం చేసుకోవడానికి సువార్త సందేశంలో ఉన్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇరవై మూడవ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు. ఇది మనుషులు నష్టపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, మహిమను కోల్పోతున్నారు. మనిషి దేవుడికి దూరం అయిపోతే వాడికి పుట్టగతులు ఉంటాయా? వాడికి మోక్షం ఉంటుందా? అంతకంటే నష్టం ఇంకేమన్నా ఉంటుందా? పాపం మనిషిని దేవుడికి దూరం చేసేస్తుంది, మహిమను కోల్పోతున్నారు. పాపం వల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ ఏదేం తోటలో జరిగింది అదే కదా, దేవుడు చెయ్యొద్దు అన్నాడు, చేశారు, వాడు చేయించాడు. ఆ తర్వాత ఆదామవల జీవితాలు గాని మానవ చరిత్ర ఎట్లా మారిపోయిందో తెలుసు. పాపం, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఈజ్ ఎటర్నల్ డెత్. పాపం యొక్క జీతం మరణం, రెండో మరణం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య మరణం, రెండవ మరణం. అన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే దేవుని కోల్పోవడం, దేవుడికి దూరం అయిపోవడం, దేవుడికి దూరం అయిపోయి నువ్వు ఎంత ట్రై చేస్తే మాత్రం జీవితానికి పరిష్కారం దొరుకుతుంది. మన పిలక దేవుని చేతిలో ఉంది కదా, కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి కదా, జీవాధిపతి ఆయన కదా, ఆయనకే దూరం అయిపోయి ఏం చేసి బాగు చేసుకుందాం, ఏ పని చేసి మన జీవితాన్ని బాగు చేసుకుందాం? కాబట్టి అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, అతిపెద్ద నష్టం ఏంటంటే దేవుని కోల్పోయాం, దేవుడికి దూరం అయిపోయాం. ఏదేం తోట ఆ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకేముంది, బికారి జీవితాలు, ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఆకులు కుట్టుకొని కచ్చడాలు చేసుకొని ఎంత దిగాలేసిన మొక్కలతోటి మా బ్రతికి ఏంటి, రోడ్డు మీద వచ్చి పడ్డారు. ఎందుకు మీ జీవితం ఇట్లాగ అయిపోయిందంటే ఆయనకు దూరం అయిపోయాం, పాపం వచ్చి పడింది, కాదు పాపం ఎంత నష్టంది. అందుకే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే రోగం కోసం మనకు బాగా అర్థమైపోయింది, ఎవరు చెప్పరు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని, ఎవరు చెప్పరు, మనకు తెలుసు, మనమే పరిగెడతాం. పాపం యొక్క కాన్సిక్వెన్స్ మనకు అర్థం కాల, పాపం వల్ల కలిగే నష్టం మనకు అర్థం కాల, పాపం కోసం మాట్లాడడానికి ఎందుకు అది మనకి చాలా ముఖ్యమైనది, అది మాత్రం మాట్లాడు, పెద్ద సమస్య పాపం, వల్ల వచ్చే జీతం నిత్య మరణం. దానికి పరిష్కారం ఏంటి? ఇక్కడే రాయబడింది, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మందులుగా తీర్చబడ్డాము, కాబట్టి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడదుము. పరిష్కారం దొరికింది, మనం చేయలేదు, దేవుడు చేశాడు. పాపకి ఒక రక్షకునిచ్చాడు, పాపకి పాప క్షమాపణనిచ్చాడు, పాపికి దేవుడి దగ్గరకు వచ్చే మార్గాన్ని ఇచ్చాడు, పాపిని మరలా దేవుడు చేర్చుకోవడానికి పాపానికి పరిహారం చేశాడు. మనం చేసుకోలేని పరిస్థితి, మన పాపాలు మనం కడుక్కోలేని పరిస్థితి, పోగొట్టుకున్న మహిమను తిరిగి మనం పొందుకోలేని పరిస్థితి. దేవుడు చేశాడు, మనం చేయలేదు, దేవుడు చేశాడు. గబ్రియేల్ దేవదూత ఆ గొల్ల కాపల దగ్గరకు వచ్చింది రాత్రి. ఇదిగో సర్వలోకానికి కలగబోగు మహాసంతోషకరమైన సువర్తమానము ఏంటి? రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. శిక్ష నుంచి, ఉగ్రత నుంచి, నరకం నుంచి తప్పించుకునే మార్గం దేవుడు తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని పుట్టించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నాశనాన్ని తప్పించుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవుడు చేసిన కార్యం ఏం చేయాలి మనం? బిలీవ్ ఇన్ క్రైస్ట్, బిలీవ్ ద సేవియర్, బిలీవ్ ద గోస్పల్ మెసేజ్. దేవుడు రక్షిస్తున్నాడు అని ఒప్పుకో, నమ్ము. దేవు యేసు క్రీస్తు ప్రభు స్వరక్షకుడిగా అంగీకరించు. అయ్యా నేను పాపినని ఒప్పుకో. ఒప్పుకొని రిజల్ట్, ఒప్పుకొని కడిగేసుకో, ఒప్పుకొని విడిచిపెట్టే. ఎలా అంటే బాగా అర్థమవుతుందేమో, ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అప్పులు బాగా ఉన్నాయి. అప్పులు అంటే ప్రభుత్వాలు చేసిన అప్పులు. ఈరోజు ఎవరైనా ఒక పిల్లడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పుడితే రాష్ట్రానికి అప్పు ఉంది కాబట్టి సగటు ప్రతి పిల్లోడి మీద ఒక అప్పు ఉంది. వాడు పుట్టాడు కాబట్టి పుట్టగానే పుట్టడంతో 5 లక్షల అప్పు ఉంటుంది నెత్తి మీద ప్రతి ఒక్కరికి. పుట్టగానే 5 లక్షలు అప్పుతో పుడతారు. మామూలుగా నిజంగా మనకు అప్పులు ఉన్నాయనుకోండి, ఇప్పుడైనా గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇదిగో అప్పులన్నింటినీ కొట్టేస్తున్నాం, రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం, మీరేం చేయాలంటే మీరు కన్సెంట్ బ్యాంక్కి వెళ్ళి మీరు ఒక కాగితం పెడితే చాలు. ఎట్లా ఉంటుంది? క్యూ కడతారు, పోటీ పడతారు, చెక్ చేసుకుంటారు, నా పేరు ఉందా లేదా, నా అప్పు కొట్టేశారా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాం. అందుకంటే గొప్పతనది ఏముంటుంది? డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ అద్భుతం, రైతుల రుణాలు మాఫీ అద్భుతం. ఏదైనా ప్రభుత్వం ఉచితమైన పథకం పెట్టిందంటే ఎగబడతారు. సువార్త సందేశం అదే, మనుషులు చేసే సహాయం కాదు, దేవుడు చేసిన సహాయం. ఒక పూట కూటి కాదు, 60 సంవత్సరాల జీవితానికి పనికొచ్చే మేలు కాదు. పోగొట్టుకుని మహిమను పొందుకునే అవకాశం, దేవుణ్ణి తెలుసుకునే అవకాశం, పరలోకానికి వెళ్లే అవకాశం, నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం, నిత్య నరక అగ్నిని తప్పించుకునే అవకాశం. దేవుడు ప్రేమించాడు, రక్షకుని పుట్టించాడు, నువ్వు నమ్ము. అంతే సువార్త సందేశం. అది తప్ప ఇంకేమైనా చెప్పు, అదొక్కటే చాలు. నా దుకాణం, నా బిజినెస్ అంతా పాడైపోతుందని చెప్పి సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా వినేవారికి గుడ్డితనం, సువార్త ప్రకటనకు వెళ్లకుండా చెప్పడానికి ట్రై చేసేవాడు కాళ్ళకు బంధం, బెదిరింపులు. పేతురు యోహాను నిలబెట్టారు అపొస్తలుల కార్య గ్రంథంలో. ఇదిగో నాలుగు కోసేస్తాం ఏమనుకున్నారు, ఇంకొకసారి యేసు రక్షకుడు అని చెప్పారంటే ఎంత ఘోరము, ఎంత ఘోరము. 300 సంవత్సరాల పాటు సంఘం ఎంత హింసల గుండా వెళ్ళిందో, ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే పాపాల క్షమాపణ కలుగుతుంది, ఆయనే పాపాలకు పరిహారి, ఆయనే రక్షకుడు అని చెప్పాడు. ప్రపంచంలో ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే ఓ ఎగబడి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడ ఏది ఉన్నా సరే మంచిది, మాకు కావాలి. మరి ఇక్కడెందుకు అంత వ్యతిరేకత అంటే? అవును, సాతాన్ని కలవరపరిచేది సువార్త.
సాతాను కలవరపరిచే సువార్త.
నేనేం చెప్పడం ట్రై చేస్తున్నానంటే, దేవుడు రక్షణ కార్యం చేశాడు, నువ్వు నేను రక్షకుని అంగీకరించాం, రక్షణలో ప్రవేశించాం, ఈరోజు చస్తే పరలోకానికి వెళ్తామని చెప్పి భరోసాతో ఉన్నాం. కానీ మన బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇరుగు పొరుగు అని రక్షించుకోవాలి, బంధువులు రక్షించుకోవాలి, మనం ఉన్న లోకానికి సువార్తను అందించాలి, మనం ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి ఈ సువార్తను తీసుకువెళ్ళాలి. ఏది ఏమైనా పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది, ప్రకటించకపోతే మాత్రం దేవుడు నన్ను లెక్కడుగుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, నేను చెయ్యాల్సిందే 16, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఆయన ఆపనే చేస్తున్నాడు, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం. చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, జీతం ఇస్తాడు, చేయకపోతే మాత్రం దేవుడు నిలదీస్తాడు, శ్రమ, నష్టపోతాను. కాబట్టి 600 అయినా ఏది ఏమైనా చంపుతామన్నా ఏమి చేస్తానన్నా నేను చెప్పేది చెప్పేది చెప్పకుండా ఉండలేను. అది ఆయన కమిట్మెంట్, అది ఆయన కమిట్మెంట్, అది ఆయనకు అర్థమైంది, అది ఆయనకు అర్థమైంది. పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అండి, 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 15వ అధ్యాయము 18 వచనాలు. అన్యజనులు విధేయులగునట్లు, అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. ఏమయ్యారట? ఎరిగారట, విధేయులయ్యారట, అంగీకరించారట. ఎట్లా అయ్యారు? వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యాల చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గూర్చి మాట్లాడితే గెంపును. వాళ్ళు విధేయులు అవ్వడానికి దేవుడు చాలా చేశాడు, వాక్యమే కాకుండా చాలా చేశాడు, క్రియలు చేశాడు, గురుతులు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఆత్మకార్యాలు చేశాడు. అవన్నీ చేస్తే అన్యజనులు విధేయులయ్యారు కింద మాట అంటాడు. కాబట్టి యెరూషలేం మొదలుకొని ప్రారంభించింది యెరూషలేంలో, చుట్టుపట్ల ఉన్న ప్రదేశములు యందు ఎల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించాను, పూర్ణంగా ప్రకటించాను. వాళ్ళు ఏం చేశారంటే ఎంత సాతాను బెదిరించినా ఆగల. పౌలు తిమోతికి పత్రికలు అంటాడు, నేను బంధించబడ్డాను కాని సువార్త బంధించబడలేదు, నేను జైల్లో ఉన్నా సరే సువార్త ఆగలేదు. దేవునికి స్తోత్రం. మనం అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చదువుతాం, 16వ అధ్యాయం చదువుతాం. జైల్లో పెట్టారు, జైల్లో పెడితే ఏం చేస్తున్నారు పౌలు శీలలు? సువార్త ఆగలేదు, జైలు అధికారి కుటుంబ రక్షణలోకి వచ్చింది, ఖైదీలు సువార్త విన్నారు. బెదిరింపులు, ఆటంకాలు, వ్యతిరేకతలు ఏమున్నా సరే, ఏమున్నా సరే ఈ ఒక్క పని దేవుడు ఇచ్చిన పని, ఈ ఒక్క పని ఆత్మను రక్షించే పని, ఈ ఒక్క పని నరకం నుంచి పరలోకానికి నడిపించే పని, ఇది చెప్పకపోతే, ఇది చేయకపోతే ఎట్లా? ఆ స్పృహతో వాళ్ళు బ్రతికారు. ప్రకటన గ్రంథం అంటది వాళ్ళు చేసిన పని కోసం. ఏం చేశారట, ఏం చేశారట? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము
వధింపబడ్డ ఆత్మలు చనిపోయిన వారు కాదు, నరకబడ్డవారు, వధింపబడ్డవారు. ఏం తప్పు చేశారని చెప్పి వదింపబడ్డారంటే దేవుని వాక్యాన్ని ప్రకటించారట, దానికోసం చచ్చిపోయారట. చచ్చిపోతారని తెలిసిన చావనైనా చస్తాం గాని చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోము అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నిత్యత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళ కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఎంత బాగుంటాయి ఈ మాటలు, రోషం పుట్టిస్తాయి, పౌరుషం పుట్టిస్తాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదివితే నేను 5వ నుంచి చదువుతా ఉన్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము చిరచ్ఛేదనం చేయబడ్డ వారి ఆత్మను చూచి తిని వారు బ్రతికారు, 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. వాళ్ళు చిరచ్ఛేదనం చేయబడ్డారు, తలలు తెగిపోయాయి. ఏం తప్పు చేశారంటే సువార్త చెప్పారు. యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం. ఏ పైన చేయ నాకు ఇబ్బంది లేదు, ఈ ఒక్క పని మాత్రం చేయకు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అన్ని పనులు చేస్తాము, సువార్త పని మాత్రం చెయ్యం. ఇది తేడాగా లేదా? ఆయన ఏమిది ఒక్కడే చెయ్యంటున్నాడు, ఆ తప్ప అన్ని పనులు చేస్తున్నాం. దానికి ఒక ట్యాగ్ తగిలించుకున్నాం, దేవుడు మాకు చాలా కాపుదలు ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని చాలా భద్రంగా ఉంచాడు. మనం ఆ ఒక్క పని కోసమే భూమి మీద ఉన్నాము. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే చేయాల్సింది ఆ ఒక్క పని, ఏం చేస్తావు చేయదు చెయ్యి. కానీ కొన్ని ఈరోజు సేవ అనగానే ఏమర్థమైందంటే, సేవ అనగానే పెద్ద మీటింగు, 1,00,000 రూపాయల ఖర్చు, సౌండ్ సిస్టము, మైకు, అబ్బే అది కాదండి, అది కాదు. అలా చేసే అన్ని పాడవుతున్నాయి. మైక్ సిస్టము, పెద్ద పెద్ద మీటింగు, రోడ్డు మీద వాల్ పోస్టులు, అవి కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? అందుకే మనం గ్రేట్ కమిషన్ ఏం చదువుతున్నామంటే, కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పర్సనల్ ఇవాంజలిజం, ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ ద పర్సనల్ ఇవాంజలిజం రాదర్ దెన్ మాస్ ఇవాంజలిజం. ఎక్కువ మంది ఉండాలి, వేదిక ఉండాలి, అప్పుడు సేవ చేయాలి, అలా చేసేవాడు సేవ చేస్తున్నాడు, తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు రోజంతా, 4వ అధ్యాయం అంతా అదే. యేసుక్రీస్తు ప్రభు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, ఆయన జక్క ఇంట్లో ఆగిపోయాడు, జక్కి రక్షించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు డెకపోలికి వెళ్ళాడు, డెకపోల్లో దెయ్యం పట్టినోడు కనిపించాడు, వాడు అక్కడ రక్షించుకున్నాడు, తిరిగి వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు గల్లే సముద్ర తీరానికి వెళ్ళాడు, పేతురు అంద్రియను పట్టుకున్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల జీవితం వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది రక్షించబడ్డారంటే 12 మంది శిష్యులు అయ్యారు. అందులో ఒకటి సాతాను. ఒకరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. ఒకరు ఖర్చు లేదు, పర్సిక్యూషన్ కూడా ఉండదు. రోజు చాలా మంది కలుస్తాం కదా, కానీ గుండెల్లో ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు రక్షించబడ్డారా లేదా, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అర్థమయ్యాడు లేదా. వెంటనే చెప్పేస్తే అయ్యే పనులు కాదుగా. దేవుడు అందుకే మనకి ఏం చేశాడంటే 60 సంవత్సరాలు ఇచ్చాడు. ముందు రిలేషన్ మెయింటైన్ చేద్దాం, ముందు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం, వాళ్ళ మన మాట వినే పరిస్థితిని తెచ్చుకుందాం, సాక్ష్యాన్ని కాపాడుకుందాం, చేయగలనంత మేలు చేద్దాం. అల్టిమేట్ గా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే క్రైస్తవ మతంలోకి రావడం కాదు, కాని నీ పాపాల క్షమాపణ పొంది పరలోకానికి వెళ్ళడానికి ఈయనే మార్గం. నిజంగా ఇది ఎంత బాధాకరం అయిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్పగానే ఇదిగో క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోమంటున్నారు. ఎంత సింపుల్ గా, ఎంత బలంగా ఇక్కిచ్చేశాడు.
కానీ ఎసబ్జల్ నేను చెప్పగల మాట ఏంటంటే మనం చేయగలుగుతున్నాం. వారానికి రెండు సంఘానికి అట్టగలుగుతున్నాం. 52 వారాల్లో 52 సంఘాలు కట్టాలనుకున్నాం. 10 నెలలకు 52 సంఘాలు అయిపోయాయి. రేపు 20వ తేదీ 2 సంఘాలు కడుతున్నాం. 62 సంఘాలు పైగా ఈ సంవత్సరం కడుతున్నాం. 159 సంఘాలు అయిపోయాయి. ఎట్లా చేయగలుగుతున్నాం? బైబిల్ ఏం చెప్తుంది? అదే ఆ మెథడ్సే. కాబట్టి ఈ మాస్ ఇవాంజలిజం, ఓపెన్ ఇవాంజలిజం, భారీ క్రూసేడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, లక్షల రూపాయల ఖర్చులు, అది కాదు సువార్త ప్రకటించడం అంటే. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వల్ల వచ్చే లాభం ఏంటో, యేసు లేకపోతే ఎంత నష్టపోతున్నాడో ఆ వ్యక్తికి అర్థం కావడానికి మనుషుల మధ్య దేవుడు మనంచాడు, ఉద్యోగస్తుల మధ్యకు దేవుడు మనకు పంపించాడు, మనకు ఒక ఐడి కార్డు ఇచ్చాడు, మెల్ల ఒక ట్యాగ్ తగిలిచ్చాడు, జీతాలు ఇస్తున్నాడు, పో బయటకు అంటున్నాడు, రోజు బయటకు వెళ్తున్నాం, 8-10 గంటలు ఆఫీసులో కూర్చుంటున్నాం, చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు మన దగ్గరికి వస్తున్నారు? మనం చేయాల్సిన పని వాళ్ళ రక్షణ పొందాలి. పౌలు ఈ ఒక్క మాట రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నాకు బహు దుఃఖం, నా హృదయంలో మానని వేదనలు కలుగు. ఎందుకు బాబు అంటే ఆయన ఇలాగ అంటాడు, ఆయన బాధ అంతా ఒకటే, ఇశ్రాయేలు రక్షించబడాలి. 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, అది నా హృదయాభిలాష, వారి విషయమే నేను దేవుడికి చేయు ప్రార్థన. ప్రార్థన చేద్దాం. దేవా, ఎలాగైనా నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలి, నాకు ఒక ఆపర్చునిటీ. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఫెయిల్ అంటే ఏంటి ఉపయోగం? మనం చెప్పి ఆ వ్యక్తి అంగీకరించకపోతే ఎట్లాగా? అంగీకరించేలాగా చెబుదాం, ప్రార్థనాపూర్వకంగా చెబుదాం, రిలేషన్షిప్ లో ఉండి గాస్పల్ చెబుదాం, ఫ్రెండ్షిప్ చేసి గాస్పల్ చెబుదాం, మనుషులను దూరం చేసుకోకుండా యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేయించడానికి ట్రై చేద్దాం. మొత్తానికి చేపలు పట్టే జాలర్లు అన్నాడు, పట్టుకోవాలి. సమస్త జనులు శిష్యులు అవ్వాలి అన్నాడు, శిష్యులు చేయాలి, బాప్తిస్మాలు తీసుకోవాలి, పరలోకాన్ని నడిపించాలి. దానికోసం నేర్చుకుందాం, దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనలందరినీ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, సువార్త ప్రకటనకు, ఆత్మల సంపాదన కొరకు ఆయన చిత్తం చేయడానికి బలపరిచి వాడుకుందాక. ఆమేన్.